नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हरे कृष्ण। ఈరోజు మన యొక్క చర్చనీ అంశం మీ అందరికీ బాగా తెలిసిందే అనుకోకుండా ప్రభుకి కొద్దిగా ఆరోగ్యం స్వస్థ అవడం వల్ల నాకు తీసుకోమని చెప్పారు క్లాస్. కేవలం పావుగంట 2 నిమిషాల్లోని నేను ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి సండే క్లాస్లోని స్టూడెంట్స్కి నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ సబ్జెక్టు సేమ్ రివీల్ చేస్తున్నాను. అయితే ఆ సబ్జెక్ట్ పేరు వింటే మీరు ఇంతేనా అనొచ్చు. అఫ్ కోర్స్ మన నవగర్ ప్రభు గారు పెద్ద బోర్డు పెట్టారు నేను ఎందుకు భగవద్గీత చదవాలని. సేమ్ టాపిక్ అక్కడ వాళ్ళు డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆ టాపిక్ మీ అందరికీ సుపరిచితమే, దానిలో మీరు మంచి ప్రావీణ్యులు. తాతక దగ్గులు నేర్పడం అంటే అది సామెతం నేను తెలిసి ఉంటుంది. హనుమంతుడి ముందు గుప్పగంతులు వేయడమనా అంటే అసమంజసం కాదు. కానీ నాకు తెలిసినంతలో మీకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తీసుకుంటే సంతోషం, తీసుకోపోయినా కూడా నో ప్రాబ్లం. భగవద్గీత 4:39 శ్లోకంలోని నహి జ్ఞానే సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మనిందతి అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. ఈ జగమునందు ఆధ్యాత్మ జ్ఞానం వలె పవిత్రమైంది మరియు మహోన్నతమైంది వేరొకటి లేదు. సకల యోగములని పక్క ఫలమైన జ్ఞానము ఈ జ్ఞానము భక్తి యోగ అభ్యాసం ద్వారా పొంది కాలక్రమణ తనయందే ఆనందం అనుభవించగలడు అని కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు. భగవద్గీత కన్నా గొప్పదైన జ్ఞానం కానీ లేదా దీనికన్నా గొప్ప పవిత్రమైన జ్ఞానం కానీ పవిత్రమైనది కానీ ఇంకోటి లేదు. దీనికన్నా ఉన్నతమైనది కూడా లేదు. ఇదే విషయాన్ని మనకి 9:2 కూడా వివరిస్తుంది. రాజవిద్య అనే శ్లోకం మీ అందుకే తెలిసిందే. అన్ని విద్యల్లో కల్లా గొప్పదైంది ఈ విద్య. ఇది అందరూ కూడా అనుసరించదగింది, ఆచరించదగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా దివ్యమైన ఆనందం పొందగలుగుతారు అని ఆ శ్లోకం వివరిస్తోంది. మరి మనకు కనిపించే ప్రపంచంలో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. ఈ అన్ని విద్యలు కూడా మనని ఈ దేహాన్ని ఎట్లా పోషించుకోవాలని తెలియజేస్తాయి. కానీ ఈ బద్ధస్థితి నుంచి దేహస్థితిని దాటి నువ్వు ఉన్నతమైన స్థితి చేరుకోవడం ఎట్లా అనే విషయం గురించి తెలియజేయదు. మనం నేర్చుకుంటున్న విద్యలు ఎన్నో కావచ్చు, అవన్నీ కూడా మనని పూర్తిగా ఏ విధంగా నువ్వు ఆహారం చేయొచ్చు, ఏ విధంగా నువ్వు తాగొచ్చు, ఏ విధంగా నువ్వు పడుకోవచ్చు, ఏ విధంగా నువ్వు ఇతరులతో కొట్లాడుకోవచ్చు, లేదా ఏ విధంగా ఇతరులు మోసం చేయొచ్చు, ఇవే చెప్తే గాని నువ్వు ఏ విధంగా ఈ దేహంలో బంధించబడి ఉన్నావు, దీని నుంచి ఎట్లా బయటపడాలి, నువ్వు చివరికమైన జీవితాన్ని ఏ విధంగా సర్దిద్దుకోవాలి అనే విషయాన్ని తెలియజేయదు. అది కేవలం భగవద్గీత ఒకటే మాత్రం తెలియజేస్తుంది. ఆ విషయం నిజం. జయ శ్రీ రాధా గురుభవానికి. అదేవిధంగా గీతా మహాత్సవంలో కూడా 3వ శ్లోకం చెప్తుంటే మలినే యోచనం పుంసాం జలస్నానం దినే దినే సంస్కృత గీతామృత స్నానం సంసార మరణాశనం అని చెప్తుంది. ప్రతిరోజు స్నానం చేయడం ద్వారా మన శరీరం మట్టి అంతా పోయి శుభ్రమైన ఎట్లా అవుతామో అదేవిధంగా భగవద్గీతను మనం ప్రతిరోజు పఠించడం ద్వారా మన హృదయాంతరంలో ఉన్న అంత సమస్తమైన ధూళి కూడా కల్మషాలు కూడా పూర్తిగా నశించబడతాయి. ఇక్కడ ప్రతిరోజు స్నానం చేస్తున్నారు కదా, నో డౌట్, కన్ఫర్మ్. సాధారణంగా కొంతమంది తక్కువ స్నానం చేస్తారు, అది ప్రత్యేక చలికాలంలో. మా నేను ఐటీ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఐటీ చేశాను. ఫిట్నెస్ ఫిట్నెస్ అండ్ ట్రేడ్. నా ఫ్రెండ్ సుధీర్ అని ఉండేవాడు, వాడు చలికాలంలో స్నానం చేసేవాడు కాదు, ఏదో ఎందుకు సాధించలేదంటే చలిదాన్ని తీరా, చాలా చలి వణికేస్తుంది. మరి ఎందుకు చలి చేయదు అంత సాధించకుండా ఉంటే ఏం చేస్తావు అంటే నీకు తెలియదు, అట్ట దూరంతా పెరిగిపోయి పెరిగిపోయి ఒళ్ళంతా బాగా మొత్తుగా బాగా లావు కనిపిస్తావు అన్నారు. అంటే వాళ్ళు అట్లా వాడు పడావు కానీ స్నానం చేయకుండా ఉండాలి. మనం మరింత మరింతగా కలుషితం అవుతాం కానీ శుభ్రం చేయడం అంది, శుభ్రంగా ఉండడం అని జరగదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయాలన్నది ఇక్కడ మన యొక్క సంస్కృతిలో భాగం. అయితే స్నానం చేయడం ద్వారా ఏ విధంగా అయితే దేహాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు, భగవద్గీతను మనం పఠించడం ద్వారా లేదా అధ్యయనం చేయడం ద్వారా మన హృదయాంతాన్ని పవిత్రం చేసుకోవచ్చు. దీనికి చిన్న అనాలిసిస్ తీసుకున్నట్లయితే ఒక ఇంట్లో తాతగారు ప్రతిరోజు కూడా భగవద్గీత చదువుతాం అనేవాడు. సాధారణంగా ఓల్డ్ ఏజ్లో ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవడం అంది మనం చూస్తుంటాం, యంగ్ ఏజ్లో ఎవరు చేయరు. సరే అతను ప్రతిరోజు అట్లా చదువుతా ఉంటే పక్కన కుర్రవాడు ఒక నియర్ టు 15 ఇయర్స్ కుర్రాడు ఉన్నాడు, మనోడు. మా తాత ఎందుకు ఆ పుస్తకం చదువుతున్నాడు, ప్రతిరోజు చూస్తున్నాను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చదువుతూనే ఉన్నాడు, నేను కూడా చదవాలని ఆయన కూడా వేరే బుక్ తీసుకున్నాడు భగవద్గీత తీసి ఆయన కూడా చదువుతున్నాడు. పేజీలు తిప్పుతా ఉన్నాడు, పుస్తకాలను చదువుతుంది కానీ ఒక్క విషయం కూడా అర్థం కావట్లేదు. సరే ఒకటి మేబీ ఒకరోజు చదివాను కాబట్టి సరిగ్గా అర్థం కాపాడు అనుకుని 2 రోజులు చదివాడు, 3 రోజులు చదివాడు, వారం చదివాడు, 15 రోజులు చదిపోయింది, అస్సలు ఒక్క విషయం కూడా అర్థం కాలేదు. చివరికి ఆ లోపల ఉన్న ఇంకు చెట్టి అతను తట్టుకోలేక తాతను అడిగాడు, తాత ప్రతిరోజు నువ్వు భగవద్గీత చదువుతున్నావు కదా, ఏమి అందులో ఉన్న గొప్ప విషయం, నాకు అసలు ఇదేం అర్థం కావట్లేదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ తాత ఏం మాట్లాడకుండా, అంటే వాళ్ళు ఉండే ప్రదేశం చలిగా ఉండే ప్రదేశం, సాధారణంగా చలిగా ఉండే ప్రదేశంలోని ఇంట్లోని బొగ్గులు పోయి మంట వెలిగించుకుంటూ ఉంటారు, కర్రలు పోయి దాని పక్కన కూర్చొని చలవని చదువుకుంటూ ఉంటారు. అది సహజం, మన కష్టం, మన సౌత్లో అంత కష్టం, కొంచెం మనం నార్త్ వైపు వెళ్ళినా లేదంటే వెస్ట్ వైపు వెళ్ళినా మనకు అది కనిపిస్తే అట్లా. అప్పుడు తాతగారు ఆ యొక్క మంటల దగ్గర ఉన్న ఒక బొగ్గుల బుట్ట, మనం బొగ్గులన్నీ కూడా బుట్టలు వేసుకుంటుకుంటాం, ఆ బొగ్గుల బుట్టలో ఉన్న బొగ్గులన్నీ కూడా తీసి మంటలు వేసేసి ఆ బుట్ట మనోడికిచ్చి దీంతో నీళ్లు పట్టరపోన్నాడు. ఇప్పుడు అయితే నీళ్లు పట్టరడానికి అది ఒక కొంచెం దూరం ఉంది, ఆ మనోడు వేగంగా పరిగెట్టుకుని వెళ్ళాడు, బుట్టని చెరువులో ముంచాడు, పరిగెట్టుకుని వచ్చాడు. ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో చూసేసరికి బుట్టలో నీళ్ళేం లేవు. సరే మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ పట్టుకొచ్చాడు, ఒక 6 సార్లు తిరిగాడు. చాలా కష్టం అనిపించింది, తాత నువ్వు మోసం చేస్తున్నావు, ఎవరైనా బొట్టలో నీళ్ళు పట్టుకొస్తారా, బకెట్లో నీళ్ళు పట్టుకొస్తారు కదా, నేను చెప్పిన నీళ్ళు తెమ్మన్నాను దస్తా తేవన్నా. సరే మళ్ళా మనోడు ఈసారి చాలా వేగంగా పరిగెట్టాడు, ముందుకన్నా వేగంగా పట్టుకుని వచ్చాడు. చూస్తే అప్పుడు కూడా నీళ్ళు లేవు. చాలా కోపం వచ్చింది మనోడికి, తాత నువ్వు నన్ను ఆట పడిస్తావు, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నాకు రెండుకు సమంజసం కాలేదు అని చెప్పాడు. అప్పుడు ఈచారు నువ్వు తొందరగా పోయి పట్టరా అని చెప్పాడు. సరే అని మళ్ళా కుర్రాడు పెరిగెట్టాడు, వెళ్ళాడు, బొట్టు పట్టు వచ్చాడు, చూస్తే నీళ్ళేం లేవు. చాలా కోపంగా ఉన్నాడు మనవాడు. అప్పుడు తాత ఏం చెప్పాడంటే, ఇప్పుడు బుట్టను బాగా పరిశీలించి చూడు అన్నాడు. అంటే ఇంతకుముందు ఆ బుట్ట నల్లగా బొగ్గులన్నీ ఇన్నోలో బట్టి స్టోర్ చేసి ఉంటే బుట్ట కింద పైన లోపల అంతా కూడా నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఆ బుట్ట ఎంతో తెల్లగా ఎటువంటి ధూళి లేకుండా క్లియర్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఏం గమనించామని అడిగాడు. అవును ఇప్పుడు బుట్ట అంత శుభ్రమైంది అన్నాను. అదే జరుగుతుంది మన జీవితాల్లో కూడా అని చెప్పాడు. ఎవరైతే భగవద్గీతను ప్రతిరోజు పఠిస్తాడో అటువంటి వ్యక్తి యొక్క బహిర్గతంగా అంతర్గతంగా రెండు రోగాల్లో అతడు పరిశుభ్రం అవుతాడు. అదే నేను చేస్తున్నాను, నాలో ఆ విధంగా జరుగుతుంది క్రమంకరంగా అని చెబుతాను. నువ్వు కూడా పఠించినట్టయితే నీకు కూడా జరుగుతుంది అని విషయం చెప్తాడు అనమాట. అప్పుడు కుర్రవాడికి అర్థమైంది, ఓ భగవద్గీతను ప్రతిరోజు చదవడం ద్వారా మన హృదయాంతరంలో ఉన్న సమస్త కల్మషాలు కూడా సంపూర్ణంగా నశించబడి పవిత్రం అవుతామనే విషయం ఆ కుర్రవాడు గమనించాడు. ఇది మనం ఈ యొక్క సన్నివేశం నుంచి మనం తెలుసుకోవాల్సింది. అదేవిధంగా గీతా మహర్షి 4వ శ్లోకం కూడా, గీతా సుగీత కర్తవ్య కిం అన్యన్య శాస్త్ర సరే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిస్మృత అని చెప్తుంది. శ్రీకృష్ణ భగవాన్ చే స్వయంగా పలకబడింది భగవద్గీత. వేరెవరెవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కావు, స్వయంగా భగవంతుడే దీన్ని చెప్పింది. ఎవరికి? అర్జునుడికి. ఏమని చెప్తున్నాడు, ప్రస్తుత కాలంలో ఎవరు కూడా ఈ వేద విజ్ఞానాలు ఎవరు కూడా చదవలేరు, వారికి అంత తిరిగి కూడా లేదు. ఒకళ్ళు చదువుదాం అనుకున్న వాడే వాళ్ళకి అర్థం కాదు. అందులో ఎవరైతే ఈ భగవద్గీతను చదువుతాడో శ్రద్ధతో క్రమంగా దాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా చాలు, అతడు సమస్త వేదాల్లో ఉన్న సారాంశం అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతాడు అని వివరిస్తుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క భగవద్గీత అనేది సకల వేద సారాంశం. వేదాలు నాలుగు, దాని నుంచి వచ్చిన ఉపనిషత్తులు 108, దాని నుంచి వచ్చిన పురాణాలు మళ్ళీ 108, ఇతిహాసాలు 3, ఇవన్నీ కలిపితే చాలా అన్లిమిటెడ్. కానీ వీటన్నిటి కన్నా కేవలం భగవద్గీత మనం పఠిస్తే చాలు, వీటన్నింటిని చెందిన ఫలితాన్ని మనం పొందొచ్చు. ఏ విధంగా అయితే పాలను బాగా మరిగించగా వచ్చిన ఖీరు వెరీ టేస్టీగా ఉంటుంది. మనం నైట్ భగవంతుకు ఆఫర్ చేస్తాం ఖీర్ ప్రసాదం. ఎంతమంది ఖీర్ తిన్నారు? ఎవరు ఖీర్ తినలేదా? ఖీర్ వెరీ టేస్టీగా ఉంటుంది, నో డౌట్. మరి ఆ ఖీరు ఎవరికి జీర్ణమవుతుంది? ఎవరు ఆ ఖీర్ తింటే దైవం తేల్చుకోగలుగుతాడు, ఆరోగ్యం ఉన్న వ్యక్తి మాత్రమే జీర్ణం చేసుకోగలుగుతాడు. ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటాడో వాడు మాత్రమే ఆ కండెన్స్డ్ మిల్క్ ని డైజెస్ట్ చేసుకోగలుగుతాడు. ఎవడు రోగస్తున్నాడో వాడు కీరిస్తే జీర్ణమవుతుందా? వామిటింగ్ అవుతుంది వేడికి. మరి ఒకే కీరు వీడికి ఆరోగ్యస్తుడికి ఎంతో బాగా జీర్ణమైంది, రెండో వ్యక్తికి జీర్ణం కాలేదు. ఎందువల్ల? కీరు ఒకటే కానీ వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు. అదేవిధంగా ఈ కీర్ అనేది భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత ఇది బుద్ధి తెలివితేటలు విశ్వాసం ఉన్న వ్యక్తులకు మాత్రమే, భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ భగవద్గీత జ్ఞానం జీర్ణించగలుగుతాడు, అవగాహన చేసుకోగలుగుతాడు. ఎవరైతే భౌతికమైన లాభాల కోసం ప్రారంభ పెట్టుంటాడో అటువంటి వాడికి ఈ భగవద్గీత ఉపయోగం ఒప్పుకోదు. మనం కూడా చాలా సమయాలు చూస్తుంటాం స్టాల్లో, సార్ భగవద్గీత తీసుకుంటాడు, వద్దు అంత దూరం ఉంచుతాం, దూరం ఉంచు, అట్లా ఉంచుతుంది. ఎందుకంటే వాడికి ఎన్నో భౌతికమైన కోరికలు ఉన్నాయి కాబట్టి వాడు ఎట్టు బస్సులో భగవద్గీతను ముట్టునే ముట్టుకోడు. కొంచెం ముట్టుకున్నా నేను మళ్ళీ కొంటాను వెళ్ళిపోతాను, అందుకని తీసుకొని తీసుకోడు. ఎందుకంటే వాడికి ఈ భౌతికమైన రోగం అంటూ ఉంది. ఆ రోగం ఏంటంటే ఈ జగత్తులో నేను అనుభవించాలనే తీవ్ర తపన. మరి అటువంటి వ్యక్తులకు పాలు బాగానే సుగుతుంది. రోగస్తులకు ఏమిస్తారు మెడిసిన్? పాలు తాగనని చెప్తారు. పాలు వాడి జీర్ణం అవుతుంది కానీ కీరు వాడి జీర్ణం కాదు. అదేవిధంగా ఈ భౌతికమైన రోగం ఉన్న వ్యక్తులందరూ కూడా వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్న గొప్ప గొప్ప ఫలితాలు చేసినట్టయితే, ఈ పుణ్యపత్రం చేస్తే అటువంటి ఫలితాలు పొందుతావంటే బాగుంది తీసుకుంటాను, కానీ నన్ను భగవద్గీత చదివితే నేను భగవంతుని అవగాహన చేసుకుంటూ భక్తి చేస్తాను వద్దు. ఈ రెండు సారాంశం అంది కేవలం భక్తి విశ్వాసం బుద్ధి తెలివితేట ఉన్న వ్యక్తి మాత్రమే తీసుకోగలుగుతాడు, లేదంటే అటువంటి భావన లేని వ్యక్తి వాటిని స్వీకరించలేదన్నది ఇక్కడ ముఖ్య విషయం. అందువల్ల ఇక్కడ స్వయంగా భగవంతుడు పలికింది కాబట్టి భగవంతుడు చెప్తున్న ఈ విషయాన్ని మనం స్వీకరించాలన్నది ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అంతేకాకుండా భగవద్గీత మనం చదవడం ద్వారా వాస్తవాన్ని మనం తెలియజేస్తుంది. అంటే మీరు మిగతా పుస్తకాలు చదివితే మనం వాస్తవం తెలియదా అంటే ఖచ్చితంగా తెలియదు, నో డౌట్. మీకు సందేహం ఉంటే చాలామంది ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఎవరైతే వాళ్ళు వాస్తవాన్ని గమనించగలుగుతారంటే గమనించలేరు. మరి ఏంటి వాస్తవం? భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు వాస్తవాన్ని. అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పాడు. దేనికోసం? నా యొక్క తమ్ముళ్ళు లేదంటే నా యొక్క స్నేహితులు, నా యొక్క మిత్రులు, ఇతర పరివారంతో ఉన్నారు, వీళ్ళతోనే యుద్ధం చేయను. దేహభావన, ఈ దేహభావన ఉన్నా కాబట్టి నేను యుద్ధం చేయను, నేను నిమిత్త ధ్యానం చేస్తూ అరణ్యానికి వెళ్తాను అని చెప్పాడు. కానీ అక్కడ అర్జునుడికి ఉన్న ఆ యొక్క రోగాన్ని లేదంటే యొక్క తప్పు భావాన్ని కృష్ణుడు చాలా సులభంగా వివరించాడు. ఏమని? నువ్వేదైతే చూస్తున్నావు బహిర్గతంగా ఉన్న దేహం నువ్వు కాదు, ఈ దేహాన్ని భిన్నంగా ఉన్న వ్యక్తి అంటున్నాడు. భిన్నంగా ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరూ కూడా దేహం భిన్నంగా ఉన్నవాళ్లే. ఆ వాస్తవం మన బయట చదువుకున్న ఏ పుస్తకాలు కూడా కనబడదు. మరి బయట కనిపించే పుస్తకాలు ఏం కనిపిస్తుంది? ఈ దేహాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ఈ దేహంతో మనం ఎట్లా సుఖం పొందాలి, ఈ దేహంతో మనం ఎట్లా శాశ్వతంగా ఉండొచ్చు, దానికోసం ప్రాణాయాలు వేస్తుంటాం. కానీ ఈ దేహం నువ్వు భిన్నంగా ఉన్నా విషయాన్ని విషయం చెప్పదు. కానీ భగవద్గీత చదివితే ఈ దేహం నువ్వు భిన్నంగా ఉన్నావని చెప్తుంది. అదే విషయాన్ని కృష్ణుడు అర్జును బోధిస్తున్నాడు, ఈ దేహం నువ్వు భిన్నంగా ఉన్నావు, నువ్వు దేహంతో పోల్చుకుంటున్నావు కాబట్టి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా సన్నిహితులు, నా మిత్రులు, నా యొక్క బంధువులు అనుకుంటున్నావు. కానీ నువ్వు కూడా దేహాన్ని భిన్నంగా ఉన్నవాడివే, వాళ్ళు దేహానికి భిన్నంగా ఉన్నవాళ్ళే. అందులో నీ ధర్మం ప్రకారం వాళ్ళు యుద్ధం చేయి. ఆ విధంగా వారికి ఆ యొక్క బంధస్థితి నుంచి విముక్తి కల్పించు అని బోధిస్తున్నాడు. మరి మనం చదువుకుంటున్న ఈ జ్ఞానంలోని ఎంతమంది ఈ దేహభావస్థితి నుంచి బయటకు వచ్చిందని ఉన్నారు? దేహాన్ని మరింతగా బద్దులే ఉన్నారు, కానీ వారు దేహభావస్థితి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేరు, ఒకరు కూడా లేరు. అదే సమయంలో కృష్ణుడు ఈ భగవద్గీత 5 అంశాలు వివరిస్తున్నాడు, ప్రకృతి, పురుష, కాల, జీవ, కర్మని. వీటన్నింటినీ ఈ గొప్ప విషయాలు మనకి ఎంత గొప్ప సైంటిస్టులు కావచ్చు, లేదా ఎంత గొప్ప గొప్ప తత్వవేత్తలు కావచ్చు, లేదా ఎంతెంతో గొప్ప గ్రంథాలు కావచ్చు, ఏ గ్రంథాల్లో కూడా మనకు కనబడదు ఈ మెయిన్ 5 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఆఫ్ భగవద్గీత. ఇవి కనబడితే కనబడవు. ప్రకృతి, ఈ బాహ్య ప్రపంచం అంతా కూడా ఎటువంటిది అనే విషయం గురించి కృష్ణ వివరిస్తున్నాడు. ఇది అవాస్తవమైంది, దుఃఖాలతో నిండిందని చెప్తున్నాడు. దీనికన్నా భిన్నంగా మరొక ప్రపంచం ఉందని చెప్తున్నాడు. ఈ విషయాల గురించి మనకు బయట ఏమో చెప్తారు, ఏ పుస్తకంలో కూడా కనబడదు. ఈ ప్రపంచంలో ఎట్లా అనుభవించాలో చెప్తుంది, కానీ ఈ ప్రపంచం శాస్త్రం అని చెప్తుంది. కానీ కృష్ణుడు చెప్తున్నాడు ఈ ప్రపంచం శాస్త్రం అని కాదు, టెంపరీ. దీనికన్నా వేరేగా ఇంకో ప్రపంచం ఉందని చెప్తున్నాడు. ఆ ప్రపంచం గురించి ఎవరు చెప్తుంది? బయట ప్రపంచం మనకేం తెలియదు, డౌట్. అదేవిధంగా పురుష, సమస్తానికి నేనే మూల కారకుడు అని చెప్తున్నాడు కృష్ణుడు. మరి బయట పుస్తకాల్లో సమస్తానికి నువ్వే పురుషుడు అని చెప్తాడు, నువ్వే అంజారు అని చెప్తాడు. కానీ మనం అంజారమా? మనం కాము. అందువల్ల పురుష అనే విషయం గురించి భగవంతుడు వివరిస్తున్నాడు. అదేవిధంగా కాల, ఈ జగంతటికి నేనే కాల పురుషుడిని, సమస్తాన్ని సర్వముచ్చు హరచ్చామి, సర్వాన్ని మృత్యురూపంలో నేను హరించి వేస్తున్నాను. శ్రీమద్ భాగవతం 2 స్కందంలోని శ్లోకం మర్చిపోయాను, దాని తర్వాత భాషల్లో ఏమని వివరిస్తుందంటే, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు సూర్యుడు ప్రతి జీవిని యొక్క ఆయుష్ని పూర్తిగా తరించి వేస్తాడు, అంటే కంప్లీట్గా నశింపజేస్తాడు, క్లీన్ అవుట్ చేస్తాడు. అంటే మరి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో ప్రతి జీవి యొక్క కాలాన్ని అతను హరించి వేస్తా ఉన్నాడు. మరి భక్తుల జీవితంలో కూడా హరిస్తున్నాడు, కానీ భక్తుల జీవితంలో హరించింది అది ఏం హరిస్తున్నాడు? భౌతికమైన దాన్ని హరించి ఆయన ఆధ్యాత్మికంగా ఉండే విధంగా చేస్తున్నాడు భక్తుల విషయంలో మాత్రం. కానీ భౌతికమైన వ్యక్తుల విషయంలో మాత్రం సంపూర్ణంగా అతని ఆయుష్ని హరించి వేస్తున్నాడు అని చెప్తుంది. అందులో కాల రూపంలో భగవంతుడు సర్వాన్ని హరిస్తూ వేస్తున్నాడు విషయం భగవద్గీతలో వివరిస్తున్నాడు. మరి ఏ ఇతర శాస్త్రాల్లో కానీ ఏ ఇతర పుస్తకాల్లో కానీ మనకి విషయం కనిపించదు. నెక్స్ట్ జీవ. బయటంతా కూడా మనం ఏం చెప్తాం? నీవు దేహమే, ఈ దేహాన్ని ఏ విధంగా అనుభవించవచ్చు అని చెప్తాయి. కానీ భగవద్గీతలో నువ్వు జీవుడు అని చెప్తుంది, దేహం అని చెప్పట్లేదు. ఈ దేహాన్ని భిన్నంగా ఉన్న ఒక వేరొక వ్యక్తి సత్యదానంద స్వరూపుడు అని చెప్తుంది. ఎప్పుడూ దేవుమైన ఆనందంతోని శాశ్వతంగా ఉండు, దేవుమైన ఆనందం పొందగలిగే వాడివి, కానీ దేహంలో బద్ధుడు అవడం వల్ల దీనికి నువ్వు కష్టం పొందుతూ ఉన్నావు అనే విషయం. అందులో జీవ అనే విషయం గురించి కూడా భగవద్గీత బోధిస్తుంది. నెక్స్ట్ ఉండేది కర్మ. భౌతికతలో మనం రకరకాల కర్మ పనులు చేస్తున్నాం, ఈ కర్మల ద్వారా ఇటువంటి ఫలితాలు పొందుతావు, అటువంటి ఫలితాలు పొందుతావు, ఈ విధంగా ఆనందం పొందుతావు అని మనకి తెలియజేస్తుంది. ఎన్నో ఉన్నాయి, మన వేదాలు తీసుకున్నా కూడా, లేదంటే రకరకాల పుస్తకాలు తీసుకున్నా కూడా, ఏ విధంగా సుఖం పొందొచ్చు, ఆనందం పొందొచ్చు అని తెలియజేసేవే. కానీ కృష్ణుడి భగవద్గీతలో ఎటువంటి కర్మ చేస్తే నువ్వు ఈ భౌతిక బంధంలో ఉండకుండా బయటపడతావు అనే విషయం చెప్తున్నాడు. కర్మ, వికర్మ, అకర్మ అనే 3 విభాగాలు ఇక 3rd చాప్టర్లో కృష్ణుడు వివరిస్తా ఉన్నాడు. ఎటువంటి కర్మ చేయడం ద్వారా బంధించబడతావు, ఎటువంటి కర్మ చేయడం ద్వారా బంధముక్తుడవుతావు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందులో ఇక ఈ 5 అంశాలు అనేవి భగవద్గీతకు కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఈ 5 అంశాల్లో పరిపూర్ణంగా ఎవరైతే అవగాహన చేసుకుంటాడో అటువంటి వ్యక్తి భగవద్గీత మొత్తం సారాంశాన్ని జీర్ణం చేసుకున్నాడు. మరి ఇటువంటి విషయాలు మనం ఎక్కడ కొద్ది బయట పుస్తకాలు, MBA కావచ్చు, MTech కావచ్చు, ఆర్ ఎనీ PhD గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ కావచ్చు, ఎవరు కూడా ఈ విషయాలు చెప్పాయి? కష్టం. మొన్న లాస్ట్ వీక్ దగ్గర క్లాస్లో కూడా ప్రభుపాద లెక్చర్లో మంచి పాయింట్ మీరు గమనించి ఉండాలి తెలియదు. ప్రపంచం అంతా కూడా పూర్తిగా నెగిటివ్ వైపు ప్రయాణం చేస్తుంది అని ప్రభుత్వం వివరించారు. నెగిటివ్తోనే మన జీవితాన్ని ప్రకాశవంతంగా లేదంటే వైభవంతంగా చేసుకోవడం చాలా కష్టం. ఎవరు చేసుకెళ్తారా నెగిటివ్తో? ఇతరులను ఎప్పుడు కూడా నెగిటివ్గా చూసేది, అన్ని నెగిటివ్ యాక్టివిటీ చేసేది, నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఎవరు కూడా జీవితాన్ని ఆనందవర్తిని చేసుకోలేడు. వాడి వల్ల కాదు, ఖచ్చితంగా పాజిటివ్ తీసుకోవచ్చింది. దానికి ప్రభుపాదం ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, లైట్ వెలగాలంటే నెగిటివ్ ఒకటే ఉంటే సరిపోదు, పాజిటివ్ కూడా కలపాలి అంటున్నారు. పాజిటివ్ ఉన్నప్పుడే లైట్ వెలుగుతుంది, లేదు లైట్ వెలగదు. అదేవిధంగా మన జీవితంలోని పాజిటివ్ ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు మన జీవితం ప్రకాశవంతం అవుతుంది అంటున్నారు. మరి ఏమిటో పాజిటివ్ అంటే, కృష్ణుని తీసుకోవడం లేదా కృష్ణ చేతను ఆచరించడం, ఈ విధంగా చేయడం ద్వారా నీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు అంటారు. మరి ఈ యొక్క నెగిటివ్ పాజిటివ్లోని ఈ రెండింటిని మనం తీసుకుంటున్నప్పుడు కేవలం నెగిటివ్ పాజిటివ్ని సరిపెట్టుకోకుండా నెగిటివ్ దూరం చేసుకుంటూ పాజిటివ్ని సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని లేదా తీసుకుని స్వీకరించినప్పుడు నీ జీవితం ఈ యొక్క జీవితం నుంచి తప్పించబడి ఆధ్యాత్మిక జీవితం పంపించే విధంగా సంకల్పించబడుతుంది. అందులో మన కృష్ణ జీవితం స్వీకరించిన తర్వాత లేదా భగవద్గీతను అధ్యయనం చేసిన తర్వాత మన యొక్క స్థితిని అవగాహన చేసుకుని కృష్ణునికి శాస్త్ర సేవకుడిగా మారినప్పుడే మన జీవితం అనేది సఫలవంతం అవుతుందనే విషయం పరపదారు ఆ యొక్క దీనిలో విషయం చెప్తా ఉన్నారు. నెక్స్ట్, చాలా మంది పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది పుస్తకాలు చదవడం ఇష్టం? ప్రీవియస్ డేస్ లో నవల్స్, డిటెక్టివ్ నవల్స్, రీడర్స్ డైజెస్ట్, ఇండియా టుడే, సో మెనీ బుక్స్ ఉంటాయి, నో డౌట్. పుస్తకాలు చదవడం అనేది ఒక రకమైన హాబీ, నో డౌట్. ఇంగ్లీష్లో కూడా మంచి సామెత ఉంది, బుక్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. ఎంతమంది తెలిసే విషయం, బుక్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్ అని సామెత ఉంది. ఇట్స్ ట్రూ. ఎందుకోసం అంటే ఆ పుస్తకంలోంచి మన నీడ్, ఇంట్రెస్ట్, కన్సర్న్ ఈ మూడు అందరు లభిస్తాయి కాబట్టి మనం ఆ పుస్తకాలను వదిలిపెట్టాం. అదే వ్యక్తి యొక్క ఆసక్తి, వ్యక్తి యొక్క అవసరము, వ్యక్తి గురించి పట్టించుకున్న విషయాలు ఆ పుస్తకాలు ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ పుస్తకాన్ని ఎప్పుడు వదిలిపెట్టాం, దాన్నే చదువుతూనే ఉంటాం. ఇది ఎవరైతే బుక్ రీడర్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుంటారు. మరి ఆ బుక్ రీడింగ్ చేసే దాంట్లో వాళ్ళ నిజమైన నీడు, వాళ్ళ నిజమైన ఆసక్తి, వాళ్ళ నిజమైన కేర్ అంటే పట్టించుకోవడం కానీ ఉందా అంటే ఏముండదు. ఇట్స్ ట్రూ. మరి సమాజంలో వ్యక్తికి కావాల్సిన నిజమైన అవసరం ఏంటి? సంతృప్తి లేదా ఆనందం. మరి సంతృప్తి ఆనందం అనేది నువ్వు బయట చదివే పుస్తకాలు కనిపిస్తుందా? కనబడదు. మరి సమాజంలో కనిపించే గొప్ప ఆసక్తికరమైన విషయము, ఎంతో అద్భుతమైనది లేదంటే ఎంతో గొప్పదైనది నిరంతరం తెలుసుకోలే ఆరాటపడే అంశం మనకు బయట ఎక్కడ కనబడదు. చదువుగానే అయిపోయింది అనుకుంటాం, నాకు తెలిసిపోయింది అనుకుంటాం. కానీ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనే పూర్తిగా మనలో ఇంక్విజిటీ పెంచేది, క్యూరియాసిటీ పెంచేది లేదు. మరి అదేవిధంగా కేర్, మన గురించి పట్టించుకున్నది. పుస్తకంలో ఏదో సమస్యలు ఉన్నాయో ఆ పుస్తకం చదివితే నీకు సమస్య తీరదే. పట్టించుకోవడం అంటే నిన్ను, నీ యొక్క స్థితిగతులను స్వీకరించి నీకు సరైన మార్గదర్శనం చూపించడం. అది పుస్తకం చూపించలేదు. కానీ అవన్నీ దొరుకుతాయనే ఉద్దేశంతో మనం బయట పుస్తకాలు చదువుతూ ఉంటాం. కానీ నీడ్, ఇంట్రెస్ట్, కన్సర్న్ అంటే కేర్, ఈ మూడు కూడా మనం భగవద్గీతలు పొందొచ్చు. భగవద్గీతలతో బుక్ గ్రంథమే, ఆ గ్రంథం మనం చదవడం ద్వారా మన యొక్క నీడ్, నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందాన్ని మనం భగవద్గీత చదవడం ద్వారా పొందొచ్చు. అదేవిధంగా ఇంట్రెస్ట్, ఎంతో ఆసక్తికరమైన విషయాలు భగవద్గీతలో మనం అధ్యయనం తెలుసుకోవచ్చు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రకృతి, పురుష, కాల, జీవ అండ్ కర్మ, ఈ ఎంతో ఆసక్తికరమైనవి. ఇవన్నీ కూడా మన బయట పుస్తకాలు కనిపించవు. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మన భగవద్గీతలు కనిపిస్తాయి. అదే విషయాన్ని ప్రభుపాద గారు భగవద్గీత ఒకటో అధ్యాయం ఒకటో శ్లోకం ఈ యొక్క పర్పట్లో వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే భగవద్గీతను పఠిస్తాడో అటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఉన్న సకల శాస్త్రాల్లో ఉన్న ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నా వాళ్ళు ఏం చెప్పలేకుండా ఉన్నారో అవన్నీ కూడా ఇందులో కేవలం భగవద్గీత చదివితే చాలు, వాళ్ళు ఇందులో తెచ్చుకోగలుగుతారు అని వివరించారు. అందులో తెలియలేని విషయాలు, దొరకని విషయాలను కూడా మనకి ఈ భగవద్గీతలు దొరుకుతుంది అని స్వయంగా చెప్పారు. ఎందుకంటే భగవద్గీత మనందరికీ అంత గొప్పది, అంత విలువైంది, అంత ఆధారం, ఇది ఫౌండేషన్ అన్నమాట. దీనికి చిన్న అనాలసిస్ ఉంది. ఒక లైబ్రరీలోని భగవద్గీత మీద ఎన్నో పుస్తకాలు పెట్టున్నాయి. దాని మీద ఖురాన్, బైబిల్, జుడిజం, బుద్ధిజం, డిఫరెంట్ బుక్స్ అనేది ఫుల్ పెట్టి పేర్చున్నాయన్నమాట. ఆ యొక్క లైబ్రరీకి ఒక వ్యక్తి వచ్చాడు. లైబ్రరీని అడిగాడు, సార్ ఏం సార్ మీరు భగవద్గీతను పెన్ను పెట్టి పేద పుస్తకాన్ని పైన పెట్టారు, ఇది ఎంతో గొప్పది కదా, విలువైంది కదా, మీరు కిందెందు పెట్టారన్నారు. అప్పుడు ఆ యొక్క లైబ్రరీని చెప్పాడు, నాయన ఆ భగవద్గీత మొత్తానికి ఆధారం అది కానీ తీస్తే మొత్తం పడిపోతాయి అని చెప్పాడు. కరెక్టే, ఈ భగవద్గీత మొత్తం ఆ పైన ఉన్న పుస్తకానికి ఆధారం, ఆ భగవద్గీత తీసేస్తే మొత్తం పుస్తకాలని కింద పడతాయి. నో డౌట్, దట్ ఇస్ పునాది. అందులో భగవద్గీత లేని జ్ఞానం అంటూ లేదు, లేని సారాంశం అంటూ లేదు, అంత సమస్తం దీనిలోనే ఉంది. కానీ మీరు మనం ఎత్తాలనుకున్న ఇతర బైబిల్ కానీ, ఖురాన్ కానీ, లేదా జుడిజం కానీ, బుద్ధిజం కానీ, ఏ పుస్తకాల్లో కూడా ఈ విలువైన జ్ఞానం మనకు దొరకదు. అందువల్ల భగవద్గీత అంత గొప్పది అనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్, మనందరూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం, భగవద్గీత అనేది మనకి ఒక క్యాట్ లాగా వంటిదని మనం ప్రతిసారి కూడా బుక్ టైప్ చెప్తూ ఉంటాం. అయితే నిజంగా క్యాటలాగ్ అనే విషయం మనం తెలిసినప్పుడు కూడా భగవద్గీత మనం అధ్యయనం చేయం. ఎలాగైతే కంప్యూటర్ కొన్న వ్యక్తి కంప్యూటర్ ఎట్లా ఉపయోగించాలో దాన్ని క్యాటలాగ్ మనకి ఇస్తాడు, దాన్ని చదవనే చదవడు. ఇక్కడ మన రమేష్ కానీ, మీరు ల్యాప్టాప్ మీద ఉందా లేదా? ఉందా ల్యాప్టాప్? కొన్నప్పుడు ఇచ్చాడా దాని ప్రొసీజర్? దాన్ని చదివారు ఎవరన్నా? చదవలేదు. సింపుల్. సరే, విధంగా కారు కొంటే కారు ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి ఇస్తారు కట్లా, దాన్ని ఎవరు ఎవరు చదవరు. అంత దూరం అవసరం లేదు. చిన్న మెడిసిన్ ఆయింట్మెంట్ కొనుక్కుంటే ఆయింట్మెంట్ ఎట్లా ఉపయోగించాలి, దాని చిన్న లోపల స్ట్రిప్ ఉంటుంది, దాన్ని ఎవడని చదువుతారా? ఎవరు చదవరు. సింపుల్గా ఆయింట్మెంట్ ఇస్తే రాసుకుంటారు. అంటే నాకు తెలుసు కంప్యూటర్ నాకు ఎట్లా ఉపయోగించాలో తెలుసు, అదేవిధంగా యంత్రం ఏ విధంగా ఉపయోగించాలో తెలుసు, నేను వాడతాను అనే భావంతో మనం ముందుకెళ్తాం. సిమిలర్లీ మీరు భగవద్గీత చదవండి అంటే నాకు తెలుసు, నాకు మొత్తం తెలుసు. ఇది మనం తెలివైతే అనుకోవాలా లేదంటే అజ్ఞానం అనుకోవాలి అర్థం కాదు. అదేవిధంగా మన జీవితాన్ని ఏ విధంగా నడుపుకోవాలనే విషయాన్ని ఆ భగవద్గీతలో తెలియజేస్తుంది. అందులో భగవద్గీత చదివినట్టయితే మన జీవితంలో ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో అది మనం తెలియజేస్తుంది. మరి భగవద్గీత చదవకుండా నీ బట్ట పరిష్కరించగలుగుతావు? ఇప్పుడు యంత్రాన్ని తయారు చేసిన వాడికి తెలుస్తుంది యంత్రంలో ఏమన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మరమ్మతు చేసుకోవాలో, అంతే కదా. లైక్ ఫోర్డ్ కంపెనీ ఉంది, లేదా డిఫరెంట్ కంపెనీస్ ఇన్నోవా కార్స్ ఉన్నాయి. ఆ కార్కి ఏమైనా ప్రాబ్లం వస్తే కార్ కేటలాగ్ ఓపెన్ చేస్తే నన్ను పలానా పార్ట్ నువ్వు సరిపోతే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అని చెప్తాడు. దాన్ని మనం అసెస్ చేసుకుంటే మనం కార్ హ్యాపీగా ముందు పెట్టుకెళ్ళచ్చు. నువ్వు కార్ కేటలాగ్ తీసి పక్కన పెట్టేసినట్టయితే కారు ఇబ్బంది వస్తే ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకుంటావు? అదేవిధంగా మానవ జీవితంలో జరిగే దొరికే ఈ యొక్క ఎదుర్కొనే సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి ఈ భగవద్గీత యొక్క సారాంశం కానీ ఈ భగవద్గీత మనం అవగాహన చేసుకుంటే దాన్ని మనం ఈ సమస్యను పరిష్కరించగలుగుతాం. ఇది చదవనే చదవకపోతే మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలుగుతాం? నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఒక సాధారణమైన విద్య తెలుసుకోవాలన్నా, లేదంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక గొప్ప విద్య నేర్చుకోవాలన్నా, లేదా మోటార్ బైక్ నేర్చుకోవాలన్నా, లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుని అక్కడ శ్రమ పడితే ఎంతో టైం పెట్టి దాన్ని నేర్చుకుంటాం, ఆ పుస్తకాలను బాగా పరిశీలించి జ్ఞానం తెలుసుకుంటాం. కానీ భగవద్గీత అనే విషయం వచ్చేసరికి నాకంత తెలుసు, దీనికోసం నేను టైం పెట్టనని చెప్తాను. ఇది మన యొక్క తప్పు అవగాహన. కానీ భగవద్గీత మనం చదివినప్పుడే మనకు అది అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ యొక్క చాలా మంది విద్యావంతులు ఉన్నారు, బీటెక్ కావచ్చు, డిఫరెంట్ ఎడ్యుకేషన్ వింగ్లో ఉన్నారు, మెడిసిన్ కావచ్చు, వాళ్ళ విద్యను అభ్యసించకుండా నేరుగా ఉద్యోగానికి వెళ్ళడం కానీ, లేదంటే మెడిసిన్ పూర్తి చేయకుండా నేరుగా ఆపరేషన్ చేయడం కానీ చేస్తారా? చేయరు. వాళ్ళు 5 సంవత్సరాల్లో లేదా 6 సంవత్సరాల్లో ఆ విద్యను సంపూర్ణంగా అభ్యసించి దానిలో పట్టభద్రుడు అయిన తర్వాత ఆపరేషన్ చేయడం కానీ, లేదంటే వేరే ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడే అతడు ఆ యొక్క కార్యక్రమం సక్రమం చేయగలుగుతాడు. ఇది చేయకుండా పని చేయలేడు. ఒకవేళ అట్లా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు పోయా పని చేశారా అని చెప్తారు, వాళ్ళు ఖండిస్తారు. ఇది సహజమైన అవగాహన. మరి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యల్ని నువ్వు ఈ విధంగా తీసుకొని మనకి గైడ్ చేసే వ్యక్తులు, తెలియజేసే వ్యక్తులు లేకపోవడం వల్ల మనం ఈ భగవద్గీతను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మన పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే మన ఇంకా ఎవరైతే మనకి మార్గదర్శిస్తున్నారు వాళ్ళు కావచ్చు, వాళ్ళు కానీ మనకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చదవండి అని చెప్పినట్టయితే మనం అవి తీసుకునే వాళ్ళే. క్రిస్టియన్స్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బైబిల్ చదివి తీరాలి, ముస్లింస్లో ప్రతి వ్యక్తి కూడా ఖురాన్ చదివి తీరాలి, 5 సార్లు నమాజ్ చేసి తీరాలి, అది వాళ్ళ యొక్క నియమం. మరి మనం భగవద్గీత ఎంత గొప్పగా ఆరాధిస్తున్న వాళ్ళం, మనం భగవద్గీత ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? అంటే ఈ విషయాన్ని మనకి ఖచ్చితంగా చదవని చెప్పే వ్యక్తులు లేకపోవడం వల్ల మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందువల్ల ఈ యొక్క విషయాన్ని మనం ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మన హృదయం ఎంతో పాపకార్యాలతోనే కలుస్తూ అయి ఉండడం వల్ల భగవంతుని కానీ భగవంతుని వాక్కును కానీ లేదా ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనలు కానీ వాటిపైన మనకు విశ్వాసం లేకుండా పోయింది. అందులో మనం ఈ భగవద్గీత మనం ఇంకో విధంగా కూడా మనం దూరం చేసుకుంటా ఉన్నాం. కానీ అదే విషయాన్ని మళ్ళా కృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్తున్నాడంటే, సేమ్ 4:32 అపిచేతసి పాపేభ్యో సర్వే పాపకృతమ సర్వం జ్ఞానం పలవేనేవ రుజీనం సంతరించేసి. నువ్వు పాపమైనా పర్వాలేదు, నో ప్రాబ్లం, కానీ జ్ఞానమనే భగవద్గీత జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు దుఃఖ సాగరాన్ని దాటగలుగుతావు అంటున్నాడు. ఏ విధంగా అంటే, సముద్రంలో ప్రయాణించే ఓడకి దిక్సూచన చాలా అవసరం. దిక్సూచ లేకుండా ఓడ గమ్యాన్ని చేరలేదు. ఇక్కడ ఎవరైనా ఓడలో ప్రయాణం చేసిన ఉంటే అది ఒక అర్థం అవుతుంది. ఏరోప్లేన్లో కూడా, ఏరోప్లేన్ ఆకాశం వెళ్ళిందంటే లోపల రాడార్ అనే బాక్స్ ఉంటేనే అది తన గమ్యాన్ని వైపు ప్రయాణం చేయగలుగుతుంది. అంతేగాని నేను ఫ్లైట్ ఎక్కాను కదా, ఎక్కడ పడితే అటు వెళ్ళిపోతానంటే అది వెళ్ళలేదు, చాలా కష్టం. దానికి ఒక మార్గదర్శకం కావాలి, దాంతోనే ప్రయాణం చేస్తుంది. కొంచెం ఏరోప్లేన్ మనం పర్వాలేదు, కింద ఏదో పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మనం గమనించగలుగుతాం. కానీ ఓడలో వెళ్తున్నప్పుడు నాలుగు వైపుల సముద్రమే, నువ్వు ఎక్కడనో అర్థం కాదు. దిక్సూచనే ఆ యొక్క యంత్రం మన దగ్గర ఉంటేనే నువ్వెక్కడనో అర్థం అవుతుంది, ఎటువైపు ప్రయాణం చేయాలో మనకు అర్థమవుతుంది. ఆ దిక్సూచన ఏంటంటే నార్త్ సౌత్ ఈ రెండు పోల్స్ని చూపిస్తుంటుంది. ఎంతమంది చూస్తారు, నార్త్ సౌత్ పోల్ చూపిస్తూ ఉంటుంది. ఆ నార్త్ సౌత్ పోల్ చూడడం ద్వారా వాళ్ళు గమనిస్తారు నేను ఏ దిశగా ఉన్నాను. ఆ దిశగా వారు ప్రయాణం చేస్తే గమ్యం చేసుకుంటారు. సిమిలర్లీ మనం దుఃఖసాగరం అనే ఈ సముద్రం ప్రపంచంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఈ సమస్య వలయాల నుంచి బయటపడలేక ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి ఎదుర్కొని దానిలోంచి బయటపడలేక ఎంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరైతే స్వీకరిస్తాడో అటువంటి వ్యక్తి సులభంగా ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడగలుగుతాడు, సమస్య నుంచి బయటపడగలుగుతాడు, సులభంగా గమ్యాన్ని చేరుకెళ్తాడు. ఓడ ఏ విధంగా అయితే దిక్సూచి ద్వారా ఒడ్డుకు చేరుకుంటుందో అదేవిధంగా జీవుడు కూడా ఈ భగవద్గీత అధ్యయనం చేయడం ద్వారా, పఠించడం ద్వారా ఖచ్చితంగా గమ్యమైన భగవంతుని సాన్నిధ్యం చేరుకోగలుగుతాడు. అది ఇక దీనిలో ఉన్న గొప్ప విషయం. మరి అదే విషయాన్ని ఈ యొక్క గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, నాకు సమస్యలు అత్యధికంగా చుట్టుముట్టినప్పుడు, ఒక్క ఆశాకరణం కూడా కనిపించినప్పుడు, నేను భగవద్గీత తీయగానే నా సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఒక శ్లోకం కనిపిస్తుంది, ఆ విధంగా నేను నా హృదయంలో గొప్ప ఆనందం పొందుతున్నాను అని భగవద్గీత ముఖ్య వెనకాల మనం చదువుతూ ఉంటాం. మరి మహాత్మా గాంధీ ఏ విధంగా మహాత్ముడు అంటే, భగవద్గీతను పట్టుకోవడం ద్వారా, భగవద్గీత పఠించడం ద్వారా అంత గొప్పవాడయ్యాడు. ఇంకో గొప్ప నిజం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఎన్నెందరో వ్యక్తులు స్వాతంత్ర్యం కోసం ఎన్నెన్నో త్యాగం చేశారు, సమరాలు యుద్ధం చేసి తర్వాత ఎన్నెన్నో ఘోర కృత్యాలు చేసి స్వాతంత్రం సంపాదించారు. కానీ కేవలం భారతదేశం మాత్రమే శాంతి మార్గం ద్వారా ఈ యొక్క స్వాతంత్రాన్ని పెంపొందించుకుంది. మరి ఎట్లా మా గాంధీ యొక్క మనసులో శాంతి అనే భావం పొందాడు? భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా. అందులో భగవద్గీత ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో మన మనసులో ప్రశాంతత పొందుతాం, ఆ శాంతిని ఇతరులకు అందించాలని మనం తాపడతాం. అందరు భగవద్గీత అంత ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సిమిలర్లీ లాస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, భగవద్గీత మొత్తం 7వ గ్రంథం ఏంటంటే ఏకం శాస్త్రం, ఇది మీకు అంత తెలిసిందే. ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం, ఏకో దేవ దేవకి పుత్ర ఏవ, ఏకో మంత్రస్థ నామ్నాని కర్మప్యేకం దేవస్య సేవ అని చెప్తుంది. కేవలం దేవదేవుడైన శ్రీకృష్ణుని చేత చెప్పబడిన ఈ గ్రంథం మాత్రమే నిజమైన గ్రంథం. దేవదేవుడే సమస్తానికి మూలకారకుడు కృష్ణుడు. హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే అన్ని మంత్రాలకి మూలము. అండ్ భగవంతుని సేవ ఒక్కటే, అది కూడా దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ సేవ ఒక్కటే సర్వానికి సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతుంది అనే విషయం ఆ శ్లోకం వివరిస్తుంది. అందువల్ల ఇక్కడ భగవద్గీత అనేది ఎంత ముఖ్యమైనది, ఈ యొక్క తెలిసిన విషయాల నుంచి నాకు తెలిసిన మీకు తెలియజేశాను. మరి ఇటువంటి ఈ జ్ఞానాన్ని మనం బుక్ మేత సమయంలో, ఈ పుస్తక వితరణ సమయంలోని మనం ఎంతో మందికి అందించాలి. ఇది మన యొక్క ధర్మం. ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఇతరులకు అందించాలంటే ఈ జ్ఞానం ఏంటో మనం తెలిసినప్పుడే అది వేరేకి అందించగలుగుతాం. ఈ జ్ఞానం గురించి ఏమీ తెలియనప్పుడు వేరేకి జ్ఞానాన్ని చెప్పడం చాలా కష్టం. నీ బుట్టలో పళ్ళు ఉన్నప్పుడే పళ్ళు అనుకుంటూ అమ్ముకుని వెళ్ళగలవు. బుట్టలో పళ్ళు లేకుండా పళ్ళు అనలేరు ఎవడను, ఎవరు అనగలరా? చాలా కష్టం. కాళీ బొట్టు శంకర బట్టుకు వెళ్ళిపోతారు. కానీ బుట్టలో పళ్ళు ఉంటే పళ్ళు అండి అంటారు. ఎందుకు? రవళ్ళు లోపల ఉండగా. సిమిలర్లీ మన హృదయంలో కానీ లేదంటే మన మనసులో మనం సంపూర్ణంగా ఈ యొక్క గీత జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నప్పుడు వేరేవైతే కృష్ణ చేతను అందించాలనే మనం తీవ్ర పరితపన ఉంటుంది. ఈ హృదయంలో కానీ మనలో కానీ ఈ కృష్ణ చేతన జ్ఞానం సంపూర్ణంగా లేనప్పుడు వేరే వ్యక్తి గురించి మనం పడించాం. నీ కూడా నువ్వు చూసుకో, నా కూడా నేను చూసుకుంటాను, ఇట్లా ఉంటుంది మన కదా. అందులో ఈ గీత జ్ఞానం అంత అవసరం. మరి కృష్ణుడికి ఈ జ్ఞానం, ఈ యొక్క గీత జ్ఞానం ఎప్పుడైతే మనం ఇతరులకు అందిస్తామో అది కృష్ణుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి అటువంటి ఆనందం ఇచ్చినప్పుడు కృష్ణుడు మనకు అనంతమైన కృపను ప్రసాదిస్తాడు. మరి అనంతమైన కృపను మనం పొందాలనుకుంటున్నట్టయితే అనంతమైన ఈ దివ్యమైన జ్ఞానాన్ని ఇతరులకి అనంతంగా అందజేసినప్పుడు అప్పుడు భగవంతు నుంచి అనంతమైన కృప అందుకెళ్తాం. మరి ఎట్లా మనం ఆ దివ్య జ్ఞానం అనంతంగా అందించగలుగుతాం? బై బుక్ డిస్ట్రిబ్యూషన్, పుస్తక వితరణ ఇతరులకి మనం అందించడం ద్వారా వారి దివ్య జ్ఞానాన్ని చదివి వాళ్ళు ఎంతో ఆనందం ఉంటారు. ప్రపంచంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాల కన్నా ఈ యొక్క జ్ఞానం అనే దానం, గీతా జ్ఞానం లేదంటే జ్ఞానం అనే దానం చాలా గొప్పది. అన్నదానం గొప్పదే, నో డౌట్. అది ఆ పూటకే, మళ్ళా పూటకు మళ్ళీ ఆకలిస్తుంది. ఇంకో దానం ఉంది, అది ఆ పూటకే, మళ్ళీ కొంత మళ్ళీ దానం, ఇలా మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి ఈ జ్ఞానాన్ని ఇంకొక వ్యక్తికి దానం చేసినట్టయితే ఆ వ్యక్తి తన జీవితాంతం స్థిరంగా ఉంచుకోగలుగుతాడు. అది అల్టిమేట్. ఆ అల్టిమేట్ జ్ఞానం భగవద్గీత జ్ఞానం. అందులో ఈ భగవద్గీతను మనం ప్రతినిత్యం కూడా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన జ్ఞానాన్ని ఇతరులకి అందించాలి. ఆ వ్యక్తులను కూడా ఈ బద్ధ జీవితం నుంచి బయటపడే విధంగా వారికి మనం సహాయం అందించాలి అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇందులో కొన్ని మాత్రం నేను తెలుసుకుని చెప్పాను. ఇందులో మీకేం తెలి, మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే నాకు తెలియకుండా ఉన్నవి మనం షేర్ చేసుకుంటే ఇంకో కొత్త విషయాలు ఇంకో దగ్గరికెళ్తాయి అని నా ఉద్దేశం. సాయంత్రం ఏది చెప్తా ఉన్నారు ఈ పాయింట్స్ అన్ని నేనేది సేకరించానో, కొన్ని నవదీప్ ప్రభు, కొన్ని మధుగోపాల్ ప్రభు, కొన్ని నితిన్ ప్రభు, అలా గ్యాదర్ చేసినాయి. ఎనీ కామెంట్, క్వశ్చన్, క్లారిఫికేషన్ ఆర్ యువర్ రిలైజేషన్స్? మీరు అడిగిన క్వశ్చనే అర్జునుడు కృష్ణుని అడిగాడు. నాలుగో అధ్యాయంలో వస్తుంది. ఈ జ్ఞానం నువ్వు సూర్యుడిని బోధించావు కదా, మళ్ళీ ఇప్పుడు నాకు చెప్తానంటున్నావు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సూర్యుడు నీకన్నా ముందు వాడు కదా అని. అప్పుడు కృష్ణుని చెప్తానంటే నీకు నాకు పలు జన్మలు కలిసినాయి, కానీ గడిచిన జన్మల్లో ఉన్న విషయాలన్నీ కూడా నీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి. అదేవిధంగా సూర్యుడికి జ్ఞానం బోధించింది. ఆ తర్వాత పరంపరగా వస్తూ ద్వాపరయం పూర్తిసరికి జ్ఞానం పూర్తిగా విచ్ఛిన్నమైంది. అందులో ద్వాపరయంలో తిరిగి జ్ఞానాన్ని నేను అర్జునుకి బోధించాను అనే విషయాన్ని అక్కడ వివరిస్తాను. ఈ జ్ఞానం యుగయుగాలుగా వస్తుంది, నో డౌట్. కానీ కాలక్రమేణా అది తరిగిపోతూ వస్తుంది. అది సహజం, ఎక్కడైనా జరిగేదే. మీరు మీకు చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే మనం ప్రభుపాద ఉద్యమం తీసుకుందాం, దూరం అయితే మళ్ళీ కష్టం. ప్రభుపాద ఏదైతే ప్రిన్సిపల్స్ పెట్టారో దాని తర్వాత ఆయన డిసైపుల్స్ కొంచెం స్పీచ్ చేశారు. ఆ తర్వాత కొంచెం వస్తుంది, పూర్తిగా తగుదు వచ్చింది. అది ప్రభుపాద ఉద్దేశపూర్వక 10th ఇయర్స్ నో డౌట్. అది 10th ఇయర్స్ వరకు నో డౌట్. 10,000 సంవత్సరాల తర్వాత కృష్ణ చేతనం చాలా కష్టం. అప్పుడు మళ్ళా రీజనరేట్ కావాల్సిందే, అది మళ్ళీ తిరిగి పునః ప్రారంభించాల్సిందే. ఇంకా మనకు బాగా అవగాహన చేసుకోవాలంటే మన యొక్క బ్రహ్మ గౌడే పరంపరలో ప్రతి ఒక్కరు కూడా 64 మంది జపం చేయాలి. కృష్ణ చేతనాలు ఎవరు అని చూస్తున్నారు, కానీ ప్రభుపాదం మనకి దయతో 16 చేశారు. అది యాక్చువల్గా అయితే భక్తిదాన మార్గం లెక్కలు చూసుకున్నట్టయితే ఎవరైతే 64 చేయరో వాడు ఫాల్టన్ పర్సన్, దయచారిన వ్యక్తి. కానీ ప్రభుపాదం మనం 16 కనిపి చేయమని చెప్తారు. అంటే మన స్థితిగతికి అనుగుణంగా అట్లా ఎడ్జస్ట్ చేశారు, అంటే సడలింపు చేశారు. అది కొనసాగుతుంది. ఇప్పుడు మీరే కొత్త భక్తులు ఎవరైనా వచ్చారని, ఎవరో కొత్త మందిరానికి వచ్చారనుకో, వారు 16 గురించి చెప్పరు, స్వామి ఒక్కసారి హరికృష్ణ చెప్తారంటారు. మన బయట కూడా బోర్డు ఉంది, ఒక్కసారి హరికృష్ణ చెప్పండి, లేదంటే హరికృష్ణ మంత్రం 108 చెప్పండి, ఆ విధంగా మీరు ఆనందం పొందగలుగుతారంట. ఈ ఎక్కడ 64 మళ్ళీ 16 ఎక్కడ మళ్ళీ ఒకటి ఎక్కడ, కానీ నిజం కాదు. కానీ వారి వారి స్థితిగతులకు అనుగుణంగా అది ఇవ్వబడింది. కానీ ఇదే ఎలా కొనసాగుకుంటూ వెళ్తే కొన్ని రోజులు తెగిపోతుంది, తరిగిపోతుంది. కాదు నచ్చింపజడం లేదా నచ్చింపడం తరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్ని మళ్ళా పునఃపరించి గౌరవ వ్యక్తిని పునఃపరిస్తారు. అలాగే ఏదైనా జ్ఞానం కావచ్చు, లేదంటే ఏదైనా యాక్టివిటీ అయినా కావచ్చు, దాన్ని చిన్న సడలిం చేయడం వల్ల చివరికి అది పెద్దది వస్తుంది లాస్ట్. అలా కొంచెం పెరుగుతుంది. ఇది కాలం యొక్క ప్రభావం. అది కాలశ్రమం ప్రతిదీ మార్చేస్తూ ఉంటుంది. అది అలా జ్ఞానం కూడా మార్చేస్తూ చివరికి తరిగిపోయింది. తిరిగి మళ్ళీ కృష్ణుడు అర్జును ఈ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ బోధించాడు. భగవద్గీత దానం చేయడం ద్వారా 100 దానం చేసిన ఫలితం వస్తుంది. అది ఎక్కడైనా రమేష్ కృష్ణ ఏంటంటే భగవద్గీత దానం చేసినట్టే 100 దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుందని విన్నావు. అది ఎక్కడి నుంచి విన్నావు, ఎక్కడ చదివావు, అది ముఖ్యం. ఎందుకంటే అందరూ బ్లైండ్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి చెప్పవద్దు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఎక్కడి నుంచి చెప్తాం అదను, అప్పుడు కానీ నువ్వు అతనికి విశ్వాసం పోయిందనుకో, నువ్వు ఇచ్చిన భగవంతుని స్వీకరించడు ఫస్ట్, నిన్ను భగవంతుడు అంటే హెచ్చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక బుక్లు చదివాను, స్క్రిప్చర్స్ అనేవి ఒక అద్భుతమైన వస్తువు అయితే ఆ వస్తువు చుట్టూ ప్యాకింగ్ అనేది బిహేవియర్, అంటే ప్రవర్తన. ప్యాకింగ్ సరిగ్గా ఉన్నప్పుడే వస్తువుని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే వస్తువు ప్రొటెక్ట్ చేయలేం. ఓకే, మరి వస్తువు సరైన ప్యాకింగ్ లేకుండా నువ్వు ఉన్నట్టయితే వస్తువు పాడైపోతుంది. ఆ వస్తువు పట్ల మనం సరైన నమ్మకం పెట్టుకోవాలి, లేదంటే నువ్వు విడిచిపెట్టేస్తాం. సిమిలర్లీ ఈ అద్భుతమైన దివ్యమైన జ్ఞానం చుట్టూ ఉండే ఈ యొక్క పరిరక్షణ అనేది మనకు ప్రవర్తన. మనం చూసుకోవాలా, మనం చెప్పే మాటల్లో కానీ చేసే కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా బయట అందరికీ భక్తులు అంటే నమ్రతగా ఉంటారు, అబద్ధాలు చెప్పరు. వాళ్ళకి ఏం కృష్ణుడి గురించి కానీ ఏం భక్తి గురించి ఏం వాళ్ళకి అంత అవగాహన లేదు. వాళ్ళ అవగాహన వాళ్ళు నమ్మదిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, ప్యూర్గా ఉంటారు, అంతే వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్. మీను వాళ్ళ అండర్స్టాండింగ్ అనుకున్నగా ప్రవర్తిస్తే చాలు, అంత ఇది చాలా పెద్దవి వీళ్ళు కంప్లీట్ ప్యూర్ ఇవన్నీ అని. వాళ్ళ అండర్స్టాండింగ్ అనుకున్నగా కంటే చాలు వీళ్ళు సేఫ్, నో డౌట్. అందుకే మనం మన దగ్గర లేవు క్వాలిటీస్ మనం తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి. అది బై రీడింగ్, సేమ్ టైమ్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మంత్రం జపం చేయడం ద్వారా హృదయ ఫలితాలను కూడా కంప్లీట్గా, హృదయ కలుషాలను కూడా పూర్తిగా వెలుమంచబడతాయి. అప్పుడు మనం కాన్షియస్లోకి వస్తాం, మనం ఏం చేస్తామో ఉంది, లేకపోతే మనం కాన్షియస్లో రాం, ఏదో నోటు గురించి చెప్తా ఉంటాం. ప్రయత్నించే చాలామంది అనుకుంటారు నేను నిజమే చెప్పేసి ఎవరు తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఒకసారి మిస్ అవ్వచ్చు, రెండుసార్లు మిస్ అవ్వచ్చు, 3 మిస్ అవ్వచ్చు, కానీ 4 మిస్ కాదు, నో డౌట్, ఖచ్చితంగా తీసుకుంటారు. అది నువ్వు ఎంత ప్యూర్గా ఛాన్ చేసావు, ఎంత ప్యూర్గా ఉన్నదాన్ని ఏర్పడుతుంది. ప్రాపర్ టైంలో ఒక డివోటీ ఉండేవాడు, ఆయనేమే పెద్ద పెద్ద పుస్తకాలు చదివింది నేను లేదు, నేను ప్రాపర్ లేనమో చదివినది. కానీ ఎవ్రీడే మార్నింగ్ బిఫోర్ మంగళారతి ముందు ప్యూర్ ఛాన్ చేస్తాడు, తర్వాత ఛాంటింగ్ టైంలో కంప్లీట్ ఛాన్ పూజ చేస్తాడు, ఒక డిసిషన్కి వెళ్ళిపోతాడు. రోజు మినిమం 100 పుస్తకాలు తగ్గు, 100 పుస్తకాలు తగ్గు. ఏమైనా మన బ్రహ్మాండమైన ప్రచారం అంటే ఏం లేదు, హరే కృష్ణ భగవద్గీత అంటాడు అంతే. ఎంత? $10. ఎట్లా చేయగలిగేది? బై ప్యూరిటీ, సిన్సియర్గా చాంట్ చేస్తున్నాడు. సిన్సియర్ చాంటింగ్ అట్ ద సేమ్ టైంలోనే డెడికేట్ టు ప్రభుపాద్. ఎట్లయినా జ్ఞానం అందించాలి వేరే వాళ్ళకి అని తీవ్రమైన తపన. ఆ రెండు అవతలను కదిలిస్తాయి. జయ శ్రీ రాధాగోవింద్ భగవాన్కి, శిల ప్రభుపాద్కి,